ஸ்வாமி நித்யநாமினி நமஸ்தே சரஸ்வதி தேவி ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர சிவாசதி கௌர பக்த பிருந்த ஹரே. ஆத்திரமைன பயம நுண்டி மனதினி ரக்ஷించును. ఇక్కడ ఈ మార్గము అంటే కృష్ణ చైతన్య మార్గం, భగవత్ శరణాగతి మార్గం. ఈ మార్గంలో స్వల్పం కొంచెం మనం భక్తి చేసినా గాని అది ఆత్మతో వస్తుంది. ప్రాపంచికమైనవన్నీ కూడా శరీరం అంతమైపోయిన తర్వాత అవన్నీ కూడా అంతమైపోతాయి. పూర్వానికెవరో ఒక జమీందార్ ఒక ఆయన ఉంటాడు. ఆయన చాలా గొప్ప జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఆయన దర్బారుకు వెళ్లేటప్పుడు దారిలో ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు, వాడి మీద చిన్న చూపు ఉంటుంది. దానికి పర్యవసానంగా మరణించిన తర్వాత ఇతను ఆ చెప్పులు కుట్టుకునేవాడి ఇంట్లో పుడతాడు. జమీందారుగా ఉన్నప్పుడు అష్ట ఐశ్వర్యాలు సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. కొంచెం ముగ తెలిసిన తర్వాత చూస్తే తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఉండడానికి నీడ లేదు. అయితే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని పుణ్యకార్యాల వల్ల పూర్వజన్మ స్మృతులు జ్ఞాపకం ఉన్నాయి. తను ఒక గొప్ప జమీందారని చెప్పి, అంత గొప్ప వైభవంగా జీవించానని చెప్పి ఇవన్నీ గుర్తుకున్నాయి. ఇప్పుడు ఆ జమీందారు కుమారులు పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు. అరే, మీరు అనుభవించేదంతా నా కష్టార్జితం, నేను ముందు జన్మలో మీ నాన్నని, ఇప్పుడు చేసుకున్న కర్మను బట్టి ఈ జన్మెత్తాను అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటే, వాళ్ళు నలుగురు పుత్రులు అంట ఆయనకి, జమీందారికి నలుగురు కూడబలుక్కొని, అరే ఈ చెప్పులు కొట్టుకునేవాడి పిల్లోడు మన ఆస్తి కాజేయడానికి చాలా పెద్ద ప్లాన్తో వచ్చాడురా అని చెప్పి మనుషుల్ని పిలిచి బాగా దేహశుద్ధి చేసి బయటకు తోస్తారన్నమాట. భౌతికమైనది ఏది కూడా నేను ఇంతకు ముందు జన్మలో చేశాను, ఈ జన్మలో ముందు జన్మలో ఇంటర్మీడియట్ దాకా చదివాను, ఇప్పుడు డిగ్రీతో స్టార్ట్ చేస్తాను, ఎల్కేజీకి పోను, ఎవరు ఒప్పుకోరు. కానీ భగవద్భక్తి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, నీవు క్రితం ఇంతకు ముందు జన్మలో 10% భక్తిలో పరిపక్వత సాధించి ఉంటే ఇప్పుడు భక్తిలోకి వస్తే 11% నుంచి నువ్వు మొదలు పెడతావు, నువ్వు మొదలు పెడతావు. అజామిలుడి చరిత్రలో మనకు తెలుస్తుంది. మనకేమనిపిస్తుందంటే, అంత దుర్మార్గుడిగా ఉన్నటువంటి అజామిలుడు అంత్యకాలంలో నారాయణాన్ని ఏ రకంగా జపించగలిగాడు, భగవంతుని యొక్క నామం. అజామిలుడి కథ మీరందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చాలా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయన ఒక వేశ్య యొక్క సాంగత్యం వల్ల బ్రాహ్మణ విలువలన్నీ పోయి, ఎందువల్లంటే కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మషు, మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనకప్పుడప్పుడు సందేహం కలుగుతూ ఉంటుంది. అరే, ఒకడు ధనికుడుగా ఉన్నాడు, ఒకడు దరిద్రుడుగా ఉన్నాడు, ఒకడు తెలివి గలవాడుగా ఉన్నాడు, ఒకడు తెలివిహీనుడుగా ఉన్నాడు, ఒకడు అందంగా ఉన్నాడు, ఒకడు అందవిహీనంగా ఉన్నాడు, కారణాలేంటి? దానికి భగవంతుడు చెప్తున్నాడు, కారణం గుణసంగ దోషం సద్ అసత్యోనిషు జన్మషు, మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసిన కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తావు? నీలో ఉండే గుణాలని బట్టి చేస్తావు. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తాయి, సాంగత్యం వల్ల వస్తాయి. ఈ కొండ మీద అనంతాళ్వార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన శిష్యులందరూ కూడా వృద్ధాప్యం వచ్చి అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్లారు, అనంతాళ్వార్ గారి దగ్గరికి. మేము వయసు మీరిపోయింది, వయసున్నప్పుడు మీకు సేవ చేశాం, ఇప్పుడు వయసు మీరిపోయింది, మేము ఇక్కడ ఆశ్రమంలో ఉంటే మీరు మాకు సేవ చేయాలి, అందుకని మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ భక్తి చేసుకుంటూ మా పిల్లల దగ్గర మేము ఉంటాం. చాలా మంది మనకు కూడా అప్పుడప్పుడు తరచూ ఎదురుపడుతూ ఉంటారు. జీవితం అంతా బయట ఇంద్రియ భోగాలకు అనుభవిస్తారనమాట. ఇంకా దేనికి వాళ్ళు పనికిరానప్పుడు అప్పుడు టెంపుల్కి వచ్చేసి, ప్రభు నన్ను నేను అర్పించేసుకోవాలనుకుంటున్నాను ప్రభు అంటాడు. అయ్యా, నువ్వు అర్పించేసుకుంటే మేము నీకు అర్పించుకోవాలా? నీకు సేవ చేసుకుంటూ నువ్వు చేసేదేం లేదు,
మేము నన్ను నేను అర్పించేసుకోవాలనుకుంటున్నాను ప్రభువు. ఏముందా అర్పించుకునే దానికి, అంత అయిపోయింది, అంత అయిపోయింది, అర్పించేసుకోవాలనుకుంటున్నాను. కానీ వీళ్ళు చూడండి, అప్పుడు వాళ్ళకు శక్తి ఉన్నంత వరకు గురువు గారికి ఆశ్రమానికి ప్రచారానికి సేవ చేశారు. వయసు మీరిపోయిన తర్వాత అనంతాల వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, మేము వృద్ధాప్యంలో మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు. అనంతాల వారు వెలుదురు అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ సాంగత్యం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చైతన్య మహాప్రభు గారు చెప్పారు, అసత్సంగ త్యాగో ఏ వైష్ణవ ఆచార. వైష్ణవ ఆచారంలో ముఖ్యమైనది ఏంటి అంటే అసత్సంగ త్యాగో, చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాలా. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సౌనకాది ఋషులు ఒకసారి ప్రయాణం చేసి పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే ఒక అరణ్యంలోకి వెళ్తే బాగా వర్షం పడిపోతూ ఉంది. ఆ వర్షంలో తలదాచుకోవాలని చెప్పి ఒక పర్ణ కుటీరం కనిపిస్తే ఆ పర్ణ కుటీరం దగ్గరికి వెళ్లారు. ఆ పర్ణ కుటీరంలో ఒక పంజరంలో చిలుక ఒకటి ఉంది. ఆ చిలుక వీళ్ళని చూడగానే సౌనకాది ఋషుల్ని, రే దుర్మార్గులారా, మా యజమానులు లేనప్పుడు వచ్చేసారా, మిమ్మల్ని పొడి చేయాలరా, నరికేయాలరా, చిలుక మాటలు నేర్చుందంట, అంటుందంట. ఈ సౌనకాది ఋషులు జీవితంలో ఎప్పుడు ఇటువంటి కర్ణకఠోరమైన మాటలు వినలేదు వాళ్ళు. ఆ చిలుక చూసి వెళ్ళని, రే రండి, మిమ్మల్ని పొడి చేయాలరా, నరికేయాలరా, అది ఇదంటూ ఉందంట. సరేనని చెప్పి ఆ పర్ణకూరం కుటీరం విడిచిపెట్టి కొంచెం దూరంలో చెట్టు కింద, మీరు అక్కడుంటే దొరకరనుకుంటున్నారంట్రా, చెట్టు కింద పోయి వాళ్ళు తలదాచుకుంటే వాళ్ళు ఇంకా అది తట్టుకోలేక అక్కడి నుంచి వర్షంలో తడిచినా పర్వాలేదు కానీ ఈ మాటలు వినలేమని చెప్పి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక పర్ణ కుటీరం కనిపించింది. ఆ పర్ణ కుటీరంలో తలదాచుకునేదానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పర్ణ కుటీరంలో అక్కడ కూడా ఒక పంజరం ఉంది, ఒక చిలుక ఉంది. ఆ చిలుక వీళ్ళని చూడగానే ఏమంటుందంటే, మునిపుంగవులారా, స్వాగతం, సుస్వాగతం, ఆసీనులు కండి, సేద తీరండి, ఏమన్నా భుజిస్తారా, ఇట్లా మాట్లాడుతుందండి చిలుక. అక్కడ చిలకే, ఇక్కడ చిలకే, వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఈ సౌనకాది ఋషులు అడిగారంట, అసలేంటి అక్కడ ఒక చిలుక ఉంది, మమ్మల్ని చూడంగానే పొడి చేయాలా, నరికేయాలా అంటా ఉండింది, మీరేమో చాలా మధురమైన భాషతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట సౌనకాది ఋషులు. అప్పుడు ఆ చిలుక చెప్తుంది, మేము ఒకే తల్లికి పెట్టినటువంటి బిడ్డలం, అయితే విధివశాత్తు ఆ చిలుకేమో వేటగాడికి దొరికింది, నేనేమో సాధువులకు దొరికాను. ఆ వేటగాడి యొక్క సాంగత్యంలో ఎప్పుడు వినేది ఒకటే, ఆ జంతువును పట్టుకోండి, నరకండి, పొడవండి, అవి వింటూ ఉండింది ఆ చిలుక. అది నేర్చుకునింది అక్కడ. ఇక్కడ నేను సాధువుల దగ్గర పెరిగాను, ఇక్కడ సాధువుల దగ్గర నేనేం నేర్చుకున్నాను అంటే, ఎప్పుడు ఈ సాధువులు ఎవరిని చూసినా ప్రేమగా సాధారణంగా ఆహ్వానించడం, గౌరవించడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఇది నేర్చుకున్నాను నేను ఇక్కడ. ఒకే తల్లికి పుట్టాం ఇద్దరం, కానీ అక్కడేమో కసాయి వాడి దగ్గర, వేటగాడి దగ్గర అది చిక్కుకునింది, నేను ఇక్కడ సాధువుల దగ్గర ఉన్నాను, అందువల్ల మా చైతన్యంలో ఈ రకమైన మార్పు ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సాంగత్యం, సాంగత్యం వల్ల మనలో లక్షణాలు వస్తాయి. మనం భక్తులు ఎవరితో సాంగత్యం చేస్తే భగవద్భక్తి భావన మనలో పెరుగుతుందో అటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయాలా, విశ్వాసం ఉన్న వ్యక్తులతో మనం సాంగత్యం చేయాలా. ఇక్కడ అజామిలుడు ఒకే ఒక్క సంఘటన, బ్రాహ్మణుడిగా పుట్టాడు, పూజకు పూలు తేవడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్య తప్ప తాకిన ఒక శూద్రునితో సాంగత్యం చేస్తూ ఉండింది, దాన్ని చూశాడు. ఆ ఒక్క సంఘటన అతని జీవితంలో పెను మార్పు తీసుకుని వచ్చిందన్నమాట. పతివ్రత అయినటువంటి భార్యను విడనాడి ఆ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమె సాంగత్యంలో తాగుడు, వ్యభిచారం, జూదం, మద్యం, అన్ని వ్యసనాలు నేర్చుకున్నాడు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కర్పూరంలాగా కరిగిపోయింది. మరి ఆ వ్యసనాలను సంతృప్తిపరచుకునే దానికి ఏం చేశాడు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ చేయడానికి మొదలుపెట్టాడు. ఒక్క సంఘటన. మనం ఈరోజు యువత అయితేనేమి జన సామాన్యంలో ఉదయం నుంచి రాత్రి పనికోబోయే లోపల అజామిలుడు చూసినటువంటి సంఘటనలు ఎన్నో చూడాల్సిన పరిస్థితి. దుష్ట దూరదర్శనం ద్వారా, సినిమా ద్వారా, పేపర్ల ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, మరి వీణ్ణి పవిత్రంగా నువ్వు ఉండు అంటే ఎక్కడుంటాడు? ఆయన అంత పవిత్రంగా జీవించిన ఆయన ఒక్క సంఘటన ఆయన జీవితంలో ఇంత మార్పు తీసుకుని వచ్చింది. అంత దుర్మార్గమైన జీవితాన్ని గడిపినా కానీ నారాయణ నామాన్ని జపించాడు చివరిగా అజామిలుడు. కారణం ఏంటి అంటే ఆయన కుమారుడి అజామిలుడికి 88 సంవత్సరాల వయసులో పుత్రుడు పుట్టాడంట. 88 ఇయర్స్ యంగ్ మ్యాన్. అంటే ఇంద్రియ భోగ వాంఛ అన్నటువంటి దానికి లిమిటేషన్ ఏం లేదండి. మనం మొదటి నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. ఇప్పుడు ఎంత ముసలోడి దగ్గరికన్నా మీరు వెళ్ళి అడగండి, ఏం తాత పెళ్లి చేసుకోకూడదు అంటే నాకెందుకురా పెళ్లి అనడు, పిల్లెవరు ఇస్తారో అయినా అంటాడు. అంటే ఇస్తే చేసేసుకుందామనే పెళ్ళి వద్దనడు, పిల్లెవరు ఇస్తారో నాకు అంటాడు, ఆహా ఇస్తే చేసుకుందామనే. ఆ ఇంద్రియ భోగ ఆధ్యాత్మిక చింతన యొక్క పరమోత్కృష్ట గమ్యం ఏంటి అంటే మనం రోజులు గడిచే కొంది మనందరం ఊరేగింపులో ఉన్నాం. ఎక్కడికి? అసెంబ్లీకా? పార్లమెంటుగా? శ్మశాన వాటికి. అందరూ ఊరేగింపులో ఉన్నారు. ఆ మృత్యువును చేరుకోబోయే లోపల సాధించాల్సింది ఏంటి అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి దుఃఖాలతో నిండినటువంటి జగత్తుకు తిరిగి రాకుండా ఆనందాలయమైనటువంటి వైకుంఠం, గోలోక బృందావనాన్ని చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాల. మరి ఆ మనుష్య జన్మను దానికి ఆ దిశలో మనం ప్రయాణం చేయాల. రోజులు అడ్వాన్స్ అయ్యే కొంది, రోజులు పెరిగే కొంది ఆ భగవంతుని పట్ల భక్తి ఎంత పెరుగుతూ ఉంది, ఆకర్షణ, ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తి ఎంత పెరుగుతుంది, భగవంతుని పట్ల ఆసక్తి ఎంత పెరుగుతుంది అన్నటువంటిది పరిశీలనతో మనం గడపాలా, పరిశీలనతో గడపాలా. లేకపోతే ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వృధా చేసుకున్నట్టు. 88 సంవత్సరాల వయసులో అజామిలునికి పుత్రుడు పుట్టాడు. అయితే భగవంతుని యొక్క కరుణ ఎంత ఉంటుంది అంటే అజామిలుడు ఆయన పూర్వాశ్రమంలో నారాయణ శిలను రోజూ పూజించేవాడంట. ఆ నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల అజామిలుడు ఆ చివరిగా పుట్టినటువంటి పుత్రునికి నారాయణ అని పేరు పెట్టుకునేటట్టు భగవంతుడు ప్రేరణ కల్పించాడంట హృదయంలో ఉండి. ఆ కుమారుని పేరు నారాయణ అని పెట్టుకోవడం వల్ల కాకి పిల్ల కాకి ముద్దు వాడు మీద వ్యామోహంతో ప్రతిసారి వాడు నడుస్తూ ఉంటే, దోగాడుతూ ఉంటే, వాడు మాట్లాడుతూ ఉంటే నారాయణ 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 తెలియకుండానే నామం చేస్తూ ఉన్నాడు. ప్రభుపాదులు వారికి చెప్తూ చెప్తారు భారతదేశంలో ఉండే అడ్వాంటేజ్ అది. మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక భగవంతుని యొక్క నామం పెట్టుకుంటారు పేరు. అందువల్ల హే కృష్ణ, హే రామ, హే గోవింద తెలియకుండానే వాళ్ళ నామాలు చేస్తూ ఉన్నారు. అయితే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఇప్పుడు భగవంతుని నామాలు పెట్టుకోవడం చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. న్యూ ఫ్యాషన్ ఏంటయ్యా అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్న కుక్కల పేర్లు, పిల్లుల పేర్లు పెట్టుకోవడం అన్నమాట. జిక్కి, పిక్కి, మిక్కి, కిక్కి, అవన్నీ కుక్కలు పిల్లుల పేర్లు అన్నమాట. తర్వాత వీళ్ళకి అవకాశం కూడా లేదు ఆ జాతుల్లోకి పుట్టడం పోయి, ఇంకా చేసే పనులు అట్టాగే ఉన్నాయి కదా. కుక్కలు పిల్లులు చేసినట్టే ఉన్నాయి పనులు, మనుషులు చేసినట్టు లేవు. అందుకనే భగవంతుడు ఆయన నారాయణ శిలను సేవించిన దానికి నారాయణ అని పేరు పెట్టుకునేటట్టుగా ప్రేరణ కల్పించాడు. వీళ్ళు చేసే కుక్కల పనులకి వీళ్ళ కుక్కల పేర్లు పెట్టుకునేటట్టుగా ప్రేరణ కల్పిస్తా ఉన్నాడు భగవంతుడు. అందుకని ఆ పేర్లు పెట్టుకొని చస్తా ఉన్నారు అనమాట. సో ఆ అవకాశాన్ని కూడా చేజార్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి నిన్ను కాపాడేది ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మమే. అయితే అవిశ్వాసం ఉన్న వ్యక్తులతోటి మనలో ఈరోజు లేకపోవచ్చు విశ్వాసం. ఆ భగవంతుని యొక్క పాదపద్మాలే నన్ను రక్షిస్తాయి. వృత్రాసురుడు చెప్తూ ఉన్నాడు, హే స్వామి, విధివశాత్తు నీ పాదపద్మాలు విడవాల్సిన పరిస్థితి ఏర్పడితే మోక్షాన్నన్నా త్యాగం చేస్తాను, కానీ నీ పాదపద్మాలను మాత్రం నేను విడవను అని చెప్పి వృత్రాసురుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పొరపాటున నీ పాదపద్మాలు విడవాల్సిన పరిస్థితి ఏర్పడితే మోక్షాన్నన్నా నేను త్యాగం చేస్తాను, కానీ నీ పాదపద్మాలను విడవను నేను అంటున్నాడు. సో భక్తుడు శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేననే, ఆ గోవిందుడు లేకపోతే ఈ జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తాడు భక్తుడు. కానీ మనం ఏదో ఒక జోక్ ఒకటి ఉంది, ఒక భక్తుడి దగ్గరికి, హరే కృష్ణ భక్తుడి దగ్గరికి ఒక పెద్ద ధనికుడు వచ్చాడంట. వచ్చి, బా మీరు భక్తులు ఏమేం త్యాగాలు చేస్తారండి, కాఫీ తాగరు త్యాగం చేస్తారు, టీ తాగరు త్యాగం చేస్తారు, ఆనియన్ గార్లిక్ తినరు త్యాగం చేస్తారు, గొప్ప త్యాగులు మీరు అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అన్నాడంట ఆ ధనికుడితో, మేమేం త్యాగం అండి, మీ అంత గొప్ప త్యాగులం కాదులేండి అన్నాడంట. అనేసరికి వీడికి భయం వేసిందంట, నాకు తెలియకుండా ఏమైనా వదిలేశానా నేనని చెప్పి, పొరపాటు నాకు తెలియకుండా ఏమైనా వదిలేశానని భయం వేసిందా, నేనే వదిలేశాను నేనే త్యాగం చేశాను అన్నాడంట. ఆ దేవదేవుడు కృష్ణుడినే త్యాగం చేసావు కదయ్యా నువ్వు అన్నాడంట. నేనేదో చిన్న చిన్న కాఫీ టీ ఇవన్నీ వదిలేశాను, నువ్వు భగవంతుడినే త్యాగం చేసావు, నువ్వెంత గొప్ప త్యాగివి అన్నాడంట. నువ్వెంత గొప్ప త్యాగివి అన్నాడంట. సో ఈ రకంగా భగవంతుణ్ణి వాళ్ళ జీవితాల్లో ఉంచుకున్నంత వరకు చాలా బాగానే ఉండింది భరత భూమి. ఎప్పుడైతే మనం ఆయన త్యాగం చేశామో అన్ని అనర్థాలు అన్ని దారిద్రాలు జీవుణ్ణి తరుముతూ ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం సాంగత్యం చేయాలా. చాలా మంది అంటారు భక్తి అంటే విశ్వాసం అంటారు స్వామి మీరు, దేనికి లేదే ఆ విశ్వాసం. ఘాట్ రోడ్లో బస్సు ఎక్కుతున్నాం, డ్రైవర్ ఏమైనా కనుమల దోసేస్తాడేమో అని చెప్పి అంటే అసలు ఎక్కుతామా ప్రయాణం చేయగలమా. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంజక్షన్ ఇస్తున్నాడు, ఏమో ఇంజక్షన్ ఇస్తున్నాడో విషం ఇస్తున్నాడో. హోటల్కి వెళ్తున్నాం, ఆఫ్టర్ ఆల్ ఒక సర్వరు ఐ ప్లేట్ భోజనం అనగానే వాడు తెచ్చి పెట్టేస్తాడు, దీనిలో ఏమన్నా విషం కలిపి తెచ్చాడేమో. ఒక సర్వర్ మీద విశ్వాసం పెడతావు, డ్రైవర్ మీద విశ్వాసం పెడతావు, డాక్టర్ మీద విశ్వాసం పెడతావు, మూడు క్షణాలు వచ్చే అడ్వర్టైజ్మెంట్ టీవీలో తెలుపు నలుపు అంటాడు వాడు, సోపు తెచ్చి రుద్ది రుద్ది పడేస్తాడు అనమాట. ఆ సోప్ మీద అడ్వర్టైజ్మెంట్ మీద విశ్వాసం పెడతాం, కానీ భగవంతుడి మీద మాత్రం పెట్టాం. ఇదే మాయా, ఇదే మాయా. సో ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేయాల. శ్రీరామచంద్రుల వారు రావణ సంహారం తర్వాత అయోధ్యలో పట్టాభిషిక్తులు అయిన తర్వాత విభీషణుల వారు వచ్చున్నారంట, కొంతమంది రాక్షసులు కూడా ఆయనతో వచ్చున్నారంట. పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఈ రాక్షసులు అన్నారంట విభీషణ్ తోటి, స్వామి వెళ్ళిపోదామా అన్నాను. విభీషణుల వారు అన్నారంట, రాముల వారిని వదిలి రావాలనిపించట్లేదు నాకు, నేను ఇంకా కొన్ని రోజులు ఉంటాను, మీరు వెళ్ళిపోండి అన్నారంట. అదేంటయ్యా వచ్చేటప్పుడు వారధి ఉండింది, ఇప్పుడు వారధి లేదు ఎట్లా వెళ్ళేది అన్నారంట. అప్పుడు విభీషణుల వారు రాగి ఆకులు కొన్ని తీసుకొని దాని మీద శ్రీరామ అని రాసి ఒక చిన్న గుడ్డలో మూట కట్టి అవి ఈ రాక్షసులకి ఇచ్చి బొడ్డును చెక్కుని పోండి, మీరేం మునిగిపోరు అన్నారు. అది బొడ్డును చెక్కుని వీళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి అని ఎగిరి దూకారండి. దూకితే మోకాళ్ళ కన్నాళ్ళ కిందకే ఉన్నాయండి నీళ్లు, ఏం దూకుతారు ఏమి ఈత ఆడతారు, లేచి నిలబడుకొని నడుచుకుంటూ పోతున్నారంట. సగం సముద్రంలో పోయిన తర్వాత ఒక తెలివైన ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఈ చిన్న మూట మనల్ని ఈ సముద్రం నుంచి కాపాడుతుందా, మనం రాక్షసులం కాబట్టి సముద్రుడు భయపడి తగ్గిపోయాడు, అంతేగాని ఈ మూట ప్రభావం కాదు అని చెప్పి అయినా అసలు ఈ మూటలో ఏముందో చూడాల అని చెప్పి తీశాడంట. తీసి తెరిచాడంట, తెరిస్తే శ్రీరామ అని ఆ రాగి ఆకు మీద రాస్తుంది. ఈ శ్రీరామ అని దీని మీద రాస్తే మనం మునక్కుండా పోతున్నామా అని చెప్పి టప్పన పడేశాడంట ఇసిరి. ఇసిరి పడేసి ఒక అడుగేశాడంట, బుక్ మునిగిపోయాడు, మునిగిపోయాడు. సో ఇక్కడ ఆ భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం, ఆ అవిశ్వాసం అన్నటువంటిదే మనల్ని ఈ సంసారంలో బంధించి నానా రకాలైనటువంటి బాధలకు గురి చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటామో, విశ్వాసాన్ని పెంపొందించుకుంటామో, అందుకనే ప్రతినిత్యం మనం భగవత్ లీలలను శ్రవణం చేయాలా. ఎందువల్ల అంటే ఆ భగవత్ లీలలు భక్తుల లీలల్లో ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గాథలు ఉన్నాయన్నమాట. దాంట్లో వ్యక్తుల యొక్క గాథలు ఉన్నాయి. ఉదాహరణ మనం చూసినట్లయితే మహాభారతంలో సంగ్రామానికి ముందు అర్జునుడు దుర్యోధనుడు కృష్ణుల వారి దగ్గరికి వెళ్లారు. దేనికోసం? సహాయం కోసం. మొదట ఎవరు వెళ్లారు? దుర్యోధనుడు వెళ్లాడు. వీడు అహంకారి. మొదట వెళ్లి భగవంతుడు ఏదో నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే వీడు పాదాల దగ్గర కూర్చోబోయి, గోపాలుడు ఈయన పాదాల దగ్గర ఎందుకు కూర్చునేది అని పోయి తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చి పాదాలు నమస్కరించుకొని ఆ పాదాల దగ్గర కూర్చున్నాడు. ముఖం కూడా చూడలేదంట, పాదాలు తనివి తీరా దర్శిస్తూ ఉన్నాడంట. బ్రహ్మ కడిగిన పాదం అది. భగవంతుడు లేచాడు. లేచేటప్పుడు ఎవరైనా కానీ వెనక్కి చూసుకుంటా లేస్తారా? లేచిన తక్షణమే పాదాల దగ్గర ఉన్నటువంటి అర్జునుడు చూశాడు, ఏ అర్జున ఎప్పుడొచ్చావు అన్నాడు. గట్టికి పోయి ఆలింగనం చేస్తున్నాడు. వీడు వెనకాల, నేను ముందు వచ్చాను, నేను ముందు వచ్చాను. ఎవరికి? స్వామికి తెలియకుండా. కానీ నువ్వు ముందు వస్తే ఏంటి? తర్వాత మరీ ఎక్కువ సమయం వీడిని చూడకపోతే వీడికి ఎక్కడ గుండె ఆగిపోతా యుద్ధానికి ముందే అని చెప్పి భగవంతుడు దిగాడంట. స్వామి నేను ముందు వచ్చానన్నాడు. ఆహా, కానీ నేను ముందు అర్జునుని చూశానన్నాడంట. మరి ఏంటి వచ్చారంటే, మరి యుద్ధం నిర్ణయింపబడింది కదా, సహాయం కోసం వచ్చాం. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, 10,000 నారాయణ సైన్యం నాతో సమానమైన యోధులు ఒక పక్షాన, నేనొక్కడిని ఒక పక్షాన, నేను ఆయుధం కూడా పట్టను, ఎవరు కావాలన్నాడు. అయితే మొదట నేను అర్జునుని చూశాను కాబట్టి, చిన్నవాడు కాబట్టి అర్జునునికి అవకాశం ఇస్తాం. అప్పుడు దుర్యోధను అన్నాడు, లేదు లేదు, మొదట నేను వచ్చాను. నువ్వు వచ్చావు కానీ నేను మొదట అర్జునుని చూశాను కదా. ఓహో, ఇంత తిరకాసు ఉంటుంది అనుకుంటే నేను ఆ పాదాల దగ్గర కూర్చునేవాడిని కదా అనుకున్నాడంట. ఆ పాదాల దగ్గర కూర్చునేవాడిని కదా. సరే, భగవంతుడు మొదట దుర్యోధనికి అవకాశం ఇవ్వకూడదని కాదు, ఇస్తే జరిగేది ఆయనకి తెలుసు. వాడు ఖచ్చితంగా 10,000 నారాయణ సైన్యాన్ని కోరుకుంటాడు. అర్జునుడికి మిగిలేది కృష్ణుడే. అప్పుడు అర్జునుడి యొక్క గొప్పతనం ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది? అందుకని చెప్పి మొదట అర్జునుడికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అర్జునుడు ఒక్క లవ మాత్రం కూడా ఆలోచించకుండా, స్వామి మీరు నాకు కావాలన్నారంట. వీడికి చెమటలు కారుతా ఉన్నాయి దుర్యోధనుడికి. పొరపాటున 10,000 నారాయణ సైన్యం కోరుకుంటే ఈయన ఆయుధం కూడా పట్టడంట. ఈ దిష్టిబొమ్మను తీసుకొని పోయి నేను పెట్టుకుని ఏం చేస్తాను? విపరీతమైన టెన్షన్. ఎప్పుడైతే అది కోరుకున్నాడు అర్జునుడు, ఆనందపడిపోయాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అర్జునుడిని కృష్ణుడు అడుగుతున్నాడు, హే అర్జున, నేను యుద్ధం చేయనన్నాను, ఆయుధం పట్టనన్నాను, నన్ను ఎందుకు కోరుకున్నాను? అప్పుడు అర్జునుడు అంటున్నాడంట, స్వామి 10,000 నారాయణ సైన్యం మా పక్షాన ఉండి యుద్ధంలో మేము విజయం సాధించి ఆ విజయానందాన్ని ఆస్వాదించడానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికి అన్నాడంట. ఆ విజయం మాకు దేనికి? మీరుంటే చాలు మేము ఓడిపోయినా పర్వాలేదు అన్నాడు. మీరుంటే చాలు ఓడిపోయినా పర్వాలేదు. ఆ రోజు ఆ విశ్వాసానికి ఆ శరణాగతికి భగవంతుడు నిర్ణయించాడంట, ఖచ్చితంగా పాండవులే విజయాన్ని సాధిస్తారు. 10 రోజులు యుద్ధమైన తర్వాత భీష్మాచార్యులు వారిని మీటింగ్ కి పిలిచారంట కౌరవులు. ఏమయ్యా, నువ్వు వీరుడన్నారు, సూర్యుడన్నారు, ఏమిటి నీ వీరత్వం? ఏం చేశావు? ఒక్క పాండవుడనే చంపావా నువ్వు? అప్పుడు భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు, రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా బతికుండాలా, లేకపోతే పాండవులన్నా బతికుండాలా. ఈ శపథం అయిన తర్వాత కృష్ణుడు నేరుగా అర్జునుడి దగ్గరికి వచ్చాడంట. అర్జునుడు మంచి నిద్రలో ఉన్నాడు. కృష్ణుడు తట్టి లేపాడు, అర్జున అర్జున. ఏంటి స్వామి అని. అరే, కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా? వేగులు చెప్తూ ఉంటే విన్నాను స్వామి. ఏం విన్నావు? భీష్ముల వారు ప్రతిజ్ఞ చేశారంట, రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా పాండవులన్నా బతుకుండాలా, లేకపోతే ఆయనన్నా బతుకుండాలా అని. అంత విషయం తెలిసి పడుకున్నావా అని అడిగాడంట కృష్ణుడు. ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి, మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను స్వామి అందుకని పడుకున్నాను అన్నాడు. ఎవరు ఒక నిర్ణయం ఆలోచించి చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి, మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను అందుకని పడుకున్నాను. అప్పుడు కృష్ణ అన్నాడంట, అంతే అంటావా అన్నాడంట. స్వామి మీరు అనుమతిస్తే నిద్రపోతాను, రేపు మళ్ళీ యుద్ధం చేయాలి కదా అన్నాడు. సరే పడుకో. అల్టిమేట్ గా మనం శాస్త్ర పఠనం, నామం, ఇవన్నీ కూడా భగవత్ సేవ. ఆ భగవంతుని పట్ల అసంశయం, సంశయం లేనటువంటి భక్తి శరణాగతి పొందే మార్గంలో మనల్ని తీసుకుని వెళ్ళాలి. అందుకనే హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హీ దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అన్నటువంటిది లేకపోతే గొప్ప జాతిలో పుట్టడం, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం, లేకపోతే జపాలు చేయడం, తపాలు చేయడం, ఇవన్నీ కూడా అప్రాణస్య హీ దేహస్య, ప్రాణం లేనటువంటి దేహానికి అలంకరణ అన్నమాట, శవాలంకరణ లాంటివి. సో మనం గొప్ప కులంలో పుట్టడం ఉపయోగం లేదు, శాస్త్రాలన్నీ అధ్యయనం. కొంతమంది నేను పండితుల్ని చూశాను, భగవద్గీత మొదటి నుంచి చివరి శ్లోకం దాకా, చివరి నుంచి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతారు రివర్స్, కానీ ఒక చేతిలో భగవద్గీత ఉంటుంది ఇంకో చేతిలో సిగరెట్. రీసెర్చ్, సిగరెట్ గాలిపినట్టు ఆయన జీవితం కూడా గాలిపోద్ది. కానీ సాధించింది ఏంటి అంటే శూన్యం, ఏమి లేదు, ఏమి లేదు సాధించింది. తర్వాత కొంతమంది ఎన్ని రకాల మంత్రాలున్నాయి అన్ని జపం చేస్తుంటారు, అంటే ఏది మిస్ కాకూడదు, అన్ని ఫలితాలు వచ్చేయాలి. అయితే ఆ మంత్రాలన్నీ దేనికి అంటే, నేను ఈరోజు ఈ మంత్రం చేసేది వీడు నన్ను ఈ మాట అన్నాడు వాడు నాశనం అయిపోవాలి అందుకోసం, హరే కృష్ణ హరే కృష్ణ. ఇంకో పూజ చేసేది వాడి కోసం. మనుషులు ఎంత దారుణంగా తయారై ఉన్నారంటే స్వార్థం, డబ్బు కోసం ఏమైనా చేస్తారన్నమాట. కామ కాంచన కీర్తి వీటి కోసం ఏమైనా చేస్తారు. కొంతమంది పిల్లలు రోజు తండ్రి గుడికి వెళ్తారు, తండ్రి దగ్గర భగవంతుడి దగ్గరికి, దేనికంటే స్వామి మా నాయన పూర్తిగా ముసలోడు అయిపోయి ఉన్నాడు, ఇంక బతికేం ఉపయోగం లేదు, ఆస్తి కూడా రాయట్లేదు, తొందరగా తీసుకెళ్లిపోయా ఆయన్ని. ఇది ప్రార్థన రోజు. ఒకరోజు తండ్రి దగ్గర బతిమలాడతాడు, నాన్న గుడికి రా నాన్న గుడికి రా అని. ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు ఏంట్రా వీడు, గుడికి రమ్మని చెప్పి చెప్పి అని చెప్పి చెప్పి తండ్రి డౌట్ తోటి వెళ్తాడంట. వీడు ఎందుకు అంత ప్రేమగా పిలిచాడంటే, రోజు మా నాయన్ని తీసుకెళ్ళు మా నాయన్ని తీసుకెళ్ళు అని చెప్పి భగవంతుడికి చెప్తున్నాను, తీసుకెళ్ళట్లేదు, అసలు మా నాయన ఎవరో తెలుసో తెలియదో చూపిద్దాం ఈ రోజు అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన గుడి దగ్గర గుళ్ళోకి తీసుకెళ్లి భగవంతుడి ముందు నిలబెట్టి నాయన్ని, స్వామి రోజు మా నాయన అంటే తెలుసో తెలీదో, ఈయనే మా నాయన, ఈయన మా నాయన. అటువంటిది కాదు భగవద్భక్తులు, కారుణ్యం కరుణ ప్రేమతత్వం అవి ఉంటాయన్నమాట. ఈర్షా ద్వేషం ఓర్వలేనితనం అవన్నీ ఉండవు, ప్రేమతత్వం ఉంటుంది. తర్వాత తపస్యలు, ఈయన సోమవారం ఉపవాసమే, మంగళవారం ఉపవాసమే, బుధవారం ఉపవాసమే, రోజు ఉపవాసమే. ఆ ఉపవాసం అన్న పేరుతో అన్నం తిన్నండి నేనంతే. సాయంత్రం అయితే ఒక డజన్ గారెలో లేకపోతే ఒక ముక్కాల్ డజన్ చపాతీలో అన్నం మాత్రం తినండి. దేవుడి పేరు చెప్పి ఇంకా ఇంద్రియ భోగం రుచులు ఇంకా తినాలి, అంతేగాని వైరాగ్యం ఏం లేదు. ఇటువంటి తపస్సుల వల్ల, అందుకనే భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టడం, లేకపోతే జపాలు చేయడం, తపస్సులు చేయడం, ఇవన్నీ ఉపయోగం లేదు. అల్టిమేట్ గా నీలో భక్తి రావాలా. చివరికి జపం ద్వారా, సేవ ద్వారా ఈర్ష్యా ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు వీటికి అతీతమైనటువంటి పవిత్రమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలా, లేకపోతే ఉపయోగం లేదు, లేకపోతే ఉపయోగం లేదు. అర్జునుడు పడుకొని నిద్రపోయాడు, కృష్ణుడు ఏం చేశాడు, నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడంట. అమ్మా ద్రౌపది రానా తోటి అన్నాడు. ఎక్కడికి స్వామి, చెప్తాను రామ్మా అన్నాడంట. నేరుగా తీసుకుని ఆమెని కౌరవుల క్యాంపు దగ్గరికి తీసుకెళ్తున్నాడంట. ద్రౌపది నడుచుకుంటూ పోతూ ఉంటే ఆమె యొక్క పాదరక్షల సవ్వడి వినిపిస్తూ ఉంటే భగవంతుడు ద్రౌపదితో అన్నాడంట, ద్రౌపది నీ పాదరక్షలు వదిలిపెట్టు అన్నాడు. ఆమె పాదరక్షలు వదిలిన తక్షణమే భగవంతుడు ఏం చేశాడో పాదరక్షలు తీసి చేతిలో పట్టుకున్నాడు. ఆయన దోవతీకున్నటువంటి కుచ్చ ముందుకి అది బయటకు లాగి చీరలాగా తలకి చుట్టుకున్నాడు. ముందు ద్రౌపది నడుస్తూ ఉంది, వెనకాల సేవకురాల్లాగా భగవంతుడు వయ్యారంగా నడుచు చూసే వాళ్ళకి సేవకురాల్లాగా ఉంది. నేరుగా కౌరవుల క్యాంపుకి వెళ్తే వాళ్ళు ఏమనుకున్నారు, దుర్యోధనుడి భార్య కర్ణుడి భార్య ఎవరో అనుకుని వదిలేశారు లోపలికి ద్రౌపదిని. వెనకాల కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు. నేరుగా భీష్మాచార్యుల వారి క్యాంపు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ భీష్మాచార్యుల వారు ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటలకి కలత చెంది భగవంతుని మీద ధ్యానంలో కూర్చొని ఉన్నారంట. కృష్ణుడు చెప్పాడు ద్రౌపదికి, వెళ్లి భీష్మ పితామహుని యొక్క పాదపద్మాలు పట్టుకోమా అన్నాడు. నేరుగా ద్రౌపది వెళ్లి భీష్ముల వారి యొక్క పాదాలు పట్టుకుంటే భీష్మ పితామహుడు దీర్ఘ సుమంగళీభవ సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించాడు. అయిపోయింది. అప్పుడు ద్రౌపది అంటూ ఉంది, స్వామి మీ మాటలు అసత్యం కాదు కదా, ఎవరు దేవి అన్నాడు. వాళ్ళది ద్రౌపది, నువ్వెట్లా వచ్చావు ఇక్కడికి అటు చూపించింది ద్రౌపది. ఈయన ముసుగేసుకుని ఉన్నాడు తలకి. ఎవరది అన్నాడు, ముసుగు తీలేదు. ఎవరది అన్నాడు, ముసుగు తీలేదు.
ఎవరది అన్నాడు,
మెల్లిగా ముసుగు తొలగించాడు కమలాక్షుడు. ఆ చేతిలో చెప్పులేంటి, ఆ ముసుగేంటి, నీ భక్తుల కోసం నువ్వు ఏ స్థితికి దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నావు కదా దేవదేవ అని చెప్పి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ భీష్ముల పితామహులు స్తోత్రం చేస్తున్నారంట భగవంతుణ్ణి. సో అర్జునుడికి గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు. ప్రపంచానికి చెప్పు అర్జున, డిక్లేర్ టు ద హోల్ వరల్డ్, నా భక్తుడు నష్టపోడని ప్రపంచానికి చెప్పు నువ్వు అని చెప్తూ ఉన్నాడు. అందుకని ఆ భక్తి మార్గంలో ఇక్కడ ఒక్కటి ప్రభుపాదులు వారు చెప్తున్నారు, శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఎటువంటి భోగాభిలాష లేకుండా కర్మను చేయుట. మనం కూడా భక్తి చేస్తాం, నాకేం వస్తుందంట. అప్పుడప్పుడు కొంతమంది భక్తులు వచ్చి చెప్తుంటారు అనమాట, ప్రభు నేను రోజు గుడికి వస్తా ఉంటే మా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏమడుగుతారు తెలుసా, ఏమయా ఏమైనా వస్తుందా, వెళ్తున్నావు రోజు అని అడుగుతారు ప్రభు అని చెప్పి అప్పుడప్పుడు డివోటీస్ చెప్తూ ఉంటారు అనమాట. సో ఏ అభిలాష లేకుండా చేసేటువంటిది ఉత్తమ భక్తి. ఆ ఉత్తమ భక్తి అన్నటువంటిది ఆ భగవంతుణ్ణి కూడా ఆకర్షిస్తుంది. ఆ భక్తి మనల్ని ఈ సంసారం నుంచి విముక్తుల్ని కావిస్తుంది. చరిత్రలో వేదమాలి అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయనకిద్దరు కుమారులు, యజ్ఞమాలి సుమాలి. ఈ వేదమాలి వృద్ధాప్యం వచ్చేసరికి తన ఆస్తిని రెండు భాగాలుగా చేసి సగభాగం దాన ధర్మాలకి ఇచ్చేశాడు, సగభాగంలో సగం చేసి ఇద్దరు కుమారులకిచ్చి ధర్మంగా జీవితాన్ని గడపండి రా అని చెప్పి చెప్పాడు. యజ్ఞమాలి ఏమో ధర్మంగా జీవితాన్ని గడుపుతున్నాడు, సుమాలి ఏమో అన్ని చెడు వ్యసనాలు వాడికి. చాలా తక్కువ సమయంలోనే ఆస్తినంతా కోల్పోయాడు అనమాట. ఆస్తినంతా కోల్పోయాడు. కోల్పోవడం కాకుండా వ్యసనాల వలన అన్న మీదకి కొట్లాటకు వచ్చాడంట. ఈ యజ్ఞమాలి ఎంత ధర్మాత్ముడు అంటే ఆ యజ్ఞమాలి యొక్క ధర్మ ప్రవర్తన వల్ల ఊరు ఊరు అతనికి సపోర్టుగా వచ్చారంట. వీడికి దేహశుద్ధి చేసి తరిమేయాలని సుమాలిని, తమ్ముణ్ణి. కానీ ఆ అన్న ఎంత ఉన్నత హృదయుడు అంటే వాడి మీద ఏం చర్య తీసుకోవద్దని వాడిని సాధారణంగా ఇంటికి ఆహ్వానించి వాడికి సకల మర్యాదలు చేసి తన ఆస్తిలో సగభాగం మళ్ళా ఇచ్చాడంట. వాడు సుమాలికి సగభాగం ఇచ్చాడు. వాడు మళ్ళా తీసుకెళ్ళి ఏమైనా బాగుపడ్డాడా అంటే కొంతమంది ఉంటారు, ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. అది ఎంత ఉతికినా గాని కాన్షియస్నెస్ మారదు, చైతన్యం మారదు, కుటిల బుద్ధి. సో మనం మార్పు కావాలా అని కోరుకుంటే మనలో మార్పు వస్తుంది. దోజ్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్. మనలో ఉండాలి అది మార్పు రావాలా అని. మనలోనే లేదే ఇంకా టైం ఉంది, బలవడు భక్తికి టైం. ద్రౌపది అదే చెప్తారు, నిద్రపోయేవాడిని లేపచ్చు, నటించేవాడిని ఏం లేపుతాం చెప్పండి. నిద్రపోయేవాడిని ఎయ్ అనగానే టక్కన లేచేస్తాడు. నటించేవాడిని ఎంత తట్టినా వాడు నటిస్తున్నాడు. సో అందుకని భక్తిలో నటన కాదు, జీవించాలి మనం. ఎందువల్లంటే మనుష్యానాం సహస్రేషు, వేలాది మనుషుల్లో ఎవడో ఒక్కడికి సిద్ధి. బహునాం జన్మనామంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ మార్గంలోకి వస్తాం. దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మరలా ఈ కుళ్ళు ప్రపంచంలో జన్మించి ఈ బాధలన్నింటినీ మళ్ళా పొందాల మనం. సో ఈ సుమాలి వాడు మారలేదు, మళ్ళా తీసుకెళ్లి అన్ని వ్యసనాలు దానికి దీనికి. యజ్ఞమాలి మృత్యు సమయంలో వైకుంఠం నుంచి పుష్ప విమానం వచ్చింది, విష్ణుదూతలు ఎక్కించుకున్నారు, తీసుకుని పోతూ ఉన్నారు. నరకం పక్క వెళ్తుందంట పుష్ప విమానం. ఎవరో మహారాజు ఒకసారి చెప్తా ఉన్నారు, పుష్పక విమానం ఎక్కిన తర్వాత కూడా లాస్ట్ టెస్ట్ అంత జీవుడికి, ఈ 14 పూనభాండాల పక్క నుంచి పోతుందంట. ఆ స్వర్గం పక్క నుంచి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్సరసలు వీళ్ళందరూ చక్కగా నృత్యం చేస్తూ పోవుచున్నావా రాజా పోవుచున్నావా అంటే మన మెడ తిరిగింది అనుకో, డిస్కౌంట్ తోసేస్తారంట అక్కడ నుంచి. లాస్ట్ టెస్ట్ అదనమాట, లాస్ట్ టెస్ట్, మెడ తిరగకూడదు అక్కడ, స్ట్రైట్ గిట్టే ఉండాలి. ఇప్పటి నుంచే బెల్ట్ కట్టేసుకోండి. సో ఇన్ని నరకం పక్క నుంచి పోతూ ఉంటే, ఆ నరకం పక్క నుంచి పోతూ ఉంటే ఈ సుమాలిని నరకంలో చూశాడు. ఆయన కట్టేసి కోస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. అప్పుడు ఈ విష్ణుదూతల్ని యజ్ఞమాలి అడిగాడు, ఇతన్ని ఎవరో చూసిన వ్యక్తిలాగా ఉందే అన్నాడు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, అయ్యా మీ సోదరుడే వాడు అన్నాడు. మీ సోదరుడే వాడు, వాడు చేసిన పాపాలకి నరకంలో శిక్షిస్తూ ఉన్నారు. అప్పుడు ఈయనేమన్నాడంటే, యజ్ఞమాలి 7 నడిస్తే స్నేహం ఏర్పడుతుందంట, ఇంత దూరం మనం కలిసి ప్రయాణించాము, ఏ విష్ణుదూతల్లారా, మీరు నా స్నేహితులుగా భావిస్తూ ఉన్నాను, లేకపోతే నా శ్రేయోభిలాషులుగా భావిస్తూ ఉన్నాను. మా సోదరుణ్ణి ఇటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించేదానికి ఏదన్నా మార్గం ఉందా అన్నారంట. అప్పుడు విష్ణుదూతలు ఏమన్నారంటే, అయ్యా నీ సోదరుడు కన్నా నువ్వేం తక్కువ ఆయన కాదు, ముందు జన్మలో నువ్వు, నీది కూడా ఘన చరిత్ర, నీ పూర్వజన్మలో నీ పేరు విశ్వంభరుడు, నీవు కూడా చాలా పాపాలు చేశావు. అయితే ఒకరోజు నీ అదృష్టం ఏమైంది అంటే, పాపాలు చేసి పెను వర్షం తుఫానులో తలదాచుకునేదానికి ఒక ప్రదేశానికి వెళ్ళావు, ఆ ప్రదేశం అంతా అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేశావు ఆ ప్రదేశాన్ని, అక్కడ విశ్రమించావు. ఆ శుభ్రపరిచినటువంటి ప్రదేశం విష్ణు మందిరం, ఆ రోజు దివ్య ఏకాదశి దినం, అందువల్ల నువ్వు ఎంత పుణ్యం సంపాదించావు అంటే ఇంత గొప్ప యజ్ఞమాలి లాంటి జన్మనెత్తి ఆ భగవంతుడిని సేవించి తరించావు, ఇందుకోసం మేము విష్ణుదూతలం వచ్చాము నిన్ను వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి. అయ్యా నా ఘన చరిత్ర చెప్పారు, మరి నా సోదరుని కూడా విముక్తిని కలిగించేటువంటి మార్గం చెప్పండి అన్నాడు. అంటే భక్తుల్లో ఎప్పుడు కరుణ ఉంటుంది. ఎవరైనా ఇతరుల పట్ల ఈర్ష ద్వేషం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళలో భక్తి లేదు, ఏదో భౌతికమైనటువంటి దీనికోసం వాళ్ళు తపిస్తూ ఉన్నారన్నమాట, వాళ్ళలో భక్తి లేదు. భక్తి ఉంటే ఎదుటివాడికి చెడు జరగాలను, ఎదుటివాడిని తక్కువగా మాట్లాడాలను, లేకపోతే ఇంకోటో ఈ లక్షణాలు ఉండవు. వాడు కొట్టడానికి వచ్చాడు, హింసించడానికి వచ్చాడు అన్నని, కానీ వాడు నరకంలో ఉంటే ఇంకొకటి గానైతే నా మీదకి ఆ రోజు అట్టొస్తావురా, కొట్టండి బాగా ఆవిడ్ని అని చెప్పి అనుకుంటాం. కానీ ఇతను ఆ పరిస్థితి నుంచి ఎట్లా విముక్తిని కలిగించాలి వాడిని అని చెప్పి తపిస్తూ ఉన్నాడు అనమాట, తపిస్తూ ఉన్నాడు. అప్పుడు విష్ణుదూతలు చెప్తారనమాట, నీవు విష్ణు మందిరాన్ని శుభ్రం చేసిన దాంట్లో గోవు దూడ గిట్ట గుర్తు ఎంతుంటుంది, అంత శుభ్రపరిచినటువంటి ఫలితాన్ని నీ సోదరుడికి ఇవ్వచ్చాలన్నాడంట. ఆయన విష్ణు మందిరం శుభ్రం చేశాడు, ఆ శుభ్రపరిచినటువంటి ఫలంలో గోవు గిట్ట దూడ గిట్ట ఎంత స్థలం ఆక్యుపై చేస్తుందో అంత శుభ్రం చేసిన ఫలితాన్ని నీ సోదరుడికి ఇవ్వాలన్నాడు. అప్పుడు యజ్ఞమాలి ఆ దానం చేస్తున్నానన్నాడు. తక్షణమే యమకింకర్లు అతన్ని వదిలిపెట్టేశారు, ఇంకొక పుష్పక విమానం వచ్చింది, విష్ణుదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళ్లారు. మరు జన్మలో అతను ఒక గొప్ప భక్తుని ఇంటిలో జన్మించి భగవంతుని సేవించి తరించాడు. గోవు దూడ యొక్క గిట్ట గుర్తు ఎంతుందో అంత శుభ్రం చేసినటువంటి ఫలితం వల్ల అంత, ఇక్కడ అదే చెప్తున్నారు, స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పధర్మం ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందని పాద పద్మాలకు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మన మనసు మనల్ని సరెండర్ కానిది భగవంతునికి, ఏయ్ నువ్వేం తక్కువ, నీ శక్తి నీది మనసు భగవంతునికి శరణాగతి పొందనివ్వదనమాట. ఒక సాధువు దగ్గరికి ఒక వెత్త జమీందారు వెళ్ళాడంట. వెళ్ళి ఆ సాధువుని అడిగాడంట, నాకు చాలా ఆస్తి ఉంది, పనోళ్ళు లేరు, ఒక మంచి పని చేసేవాడిని నాకు బహుమతిగా ఇవ్వకూడదు సాధువు గారు అన్నాడంట. అప్పుడు ఆ సాధువు అన్నాడంట, నీకు ఒక పెద్ద రాక్షసుని బహుమతికి ఇస్తాను, అయితే వాడికి ఎప్పుడు పని చెప్పాలి, వాడికి నువ్వు పని చెప్పలేదంటే వాడు నిన్ను ఫినిష్ చేసేస్తాడు అన్నాడు. ఇతను అనుకున్నాడంట, నా దగ్గర ఎంత పని ఉంది, వేలకు వేల ఎకరాల స్థలం ఉంది, చాలా పనులున్నాయి, ఎంత పెద్ద రాక్షసుడు అయితేనే వాడికి పని చెప్పగలను నేనని చెప్పి సరే అన్నాడంట. రాక్షసుని ఇచ్చాడంట బహుమతిగా. వాడు ఆ జమీందార్ దగ్గరికి వచ్చి పని చెప్పండి అన్నాడంట. అప్పుడు ఈ జమీందారు అన్నాడంట, ఏ ఇటు పక్కనుండే 1000 ఎకరాలు నువ్వు దున్నే అన్నాడంట. వాడు 10 నిమిషాల్లో వచ్చేసాడంట. దున్నేశాను, పని చెప్పండి అన్నాడంట. 1000 ఎకరాలు 10 నిమిషాల్లో దున్నేశాను, పని చెప్పు. ఊరి ఇదేంటి ఇది. మళ్ళా అన్నాడంట, ఏయ్ నాకు పెద్ద రాజభవంతి కట్టు అన్నాడంట. మళ్ళా వచ్చేసాడంట 10 నిమిషాలు.
రాజభవంతి కట్టేశాను, వెనక్కి తిరిగి చూడండి అన్నాడంట.
మేం చిన్నప్పుడు ఊర్లో ఒకడు ఉండేవాడు, వాడు బండి నిండుకు ఏదో సామాన్లు పెట్టుకుని అమ్ముతా వచ్చేవాడు అన్నమాట. వాడి పాట ఏంటంటే, చెంబురు పైపావల, తట్టరు పైపావల, ఏదైనా రూపాయి పావాల. వీడికి ఎంత పని చెప్పినా 10 నిమిషాలే అయిపోయింది అంటే వస్తున్నాడు అనమాట. 10 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తాడు పని. ఈయనకి వాడేమన్నాడు, సాధువు ఏం చెప్పాడు, వాడికి కాన పని చెప్పకపోతే నిన్ను ఫినిష్ చేసేస్తాడు అన్నాడు. వీడు వాడు వెనకాల పని 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 అంటున్నాడు. వీడు పరుగో పరుగో జమీందారు సాధువు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా వీడి నుంచి కాపాడండి అని అన్నాడంట. అరే పని చాలా ఉంది, ఎంత పని అయినా అప్పగిస్తానన్నావు కదా, అయ్యా ఏదైనా 10 నిమిషాలనే వాడికి అన్నాడంట. అరి పిచ్చోడా, నువ్వేదో పెద్ద తెలియగలవాడు అనుకున్నావు, ఏం తెలివి నీది రా అని చెప్పి చెప్పాడంట. సాధువు చెప్పాడంట, నీ ఇంటి మీదకు నిచ్చిన ఇవ్వయి, వాడిని ఎక్కమని చెప్పు దిగమని చెప్పు, ఎక్కమని చెప్పు దిగమని చెప్పు, ఒక నిచ్చినయి ఎక్కమని చెప్పు దిగమని చెప్పు, ఎక్కమని చెప్పు దిగమని చెప్పు, అంతేనంట. పని ఉన్నప్పుడు పిలువు, చెప్పు పని, మళ్ళీ వాడొచ్చి పని అనగా ఎక్కువ దిగాను, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, ఆ రాక్షసుడు ఎవరు అంటే మనసు, ఆణ్ణి పని చెప్పకుండా వదిలిపెట్టాము అనుకోండి, వాడిచ్చే ఆలోచనలన్నీ మన జీవితం సర్వం నాశనం అయిపోతాయి. భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు, మనోకల్పితమైనటువంటి కోరికలను సంతృప్తి పరుచుకునేవాడికి నా శాంతి నా సుఖం, వాడికి శాంతి ఉండదు సుఖము ఉండదు. మనసును మీరు ఏకాంతంగా ఉంచారనుకోండి అదేం చేస్తుంది, మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్ని చేసేస్తుంది. అది ఏముంది, వైట్ హౌస్ లో ఒబామాని కిందకు దోసేసి మీరు కూర్చొని యు ఆర్ మాజీ ఐఎమ్ ప్రెసిడెంట్ అంటాడు. మనసు ఏమైనా చేసేస్తుంది. అది 10 నిమిషాల్లో కాదు, 10 సెకండ్లలో, 10 లవంలో నిన్నేమైనా చేస్తుంది. సో ఆ మనసుని ఏకాంతంగా ఉంచకూడదు. ఎక్కడము దిగడము ఆచార్యులు ఏం చెప్తారంటే, నిచ్చెన ఎక్కడం అంటే సాధన చేయడం, నిచ్చెన దిగడం అంటే అహంకారం వీడి తల వంచి సేవ చేయడం, ఇది దిగడం. ఎక్కడం సాధన చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిచ్చెన ఎక్కడం సాధన, సాధన చేసే కొంది నీ చైతన్యం ఎదగాల, పైకెళ్లాల, అడ్వాన్స్ అవ్వాలి ఆధ్యాత్మికంగా. దిగడం అంటే ఏంటి అంటే మళ్ళా పైకి చేసి పతనం అయిపోవడం అని కాదు, అహంకారం లేకుండా శరణాగతితోటి సేవలు చేయాలా, గురువు కృష్ణునికి సాధువులకి లోకానికి సేవ చేయాలా, అది దిగడం అన్నమాట. ఎందువల్లంటే ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మాల చేసినా మాయ, అవగాహన లేకపోతే చేయకపోయినా మాయ, ఇదేంటి ప్రభు చేసినా మాయ చేయకపోయినా మాయ అంట. పొరపాటును మనం మామూలుగా చాలా కష్టపడి జపం చేస్తాం, ఏ రోజైతే 16 మాలలు టయానికి చేసాం అనుకోండి, ఆ రోజు కొంచెం ఓహో ఈయన ఈరోజు మాల బాగా చేశాడు అందుకని చేస్తే కూడా మాయ, అహంకారం, బా నేను చేశాను సాధన అన్నటువంటి అహంకారం. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, వినయం భూషణం అంటున్నారు,
భక్తునికి అలంకరణ ఏంటి అంటే వినయం, అహంకారం కాదు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, వినయం భూషణం. మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే అంత వినయం మనలో రావాలా? ఆ వినయం రావట్లేదు అంటే మనం నిజంగా పురోభివృద్ధిని సాధించట్లేదు అన్నమాట, పురోభివృద్ధిని సాధించట్లేదు. సో వినయం భూషణం. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామంటే వినయం రావాలా? వినయం రావాలి. సో అందువల్ల ఆ మనస్సు అన్నటువంటిది రాక్షసుడు. అందుకని గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ శత్రువు వాడు వీడు ఎవడెవడో అని చెప్పి అనుకుంటున్నా, వాళ్ళెవ్వరు శత్రువులు కాదు, నీ మనసే నీ శత్రువు, నీ మనసే శత్రువు. ఆ మనస్సుని మిత్రుడిగా మార్చుకోవాలా? ఏ రకంగా? సాధన ద్వారా. మంత్ర అంటే ఏంటి? మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది, మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. మంత్ర జపం వల్ల మన మనసులో ఉన్న కల్ముషాలు తొలగుతాయి. మీరెంతమంది రోజు బట్టలు ఉతుక్కుంటారు, ఉతికిన బట్టలు వేసుకుంటారు చెప్పండి? దానికి కూడా ఆలోచిస్తారు ఏంటండి, ఎందుకని మనం ఉతుక్కుంటున్నాం? బట్టలు మాసిపోతున్నాయి కాబట్టి ఉతుక్కుంటున్నాం. మనసు కూడా మాసిపోతుంది, బట్టలకి మరకలు అంటుకుంటున్నాయి, ధూళి అంటుకుంటుంది, దుమ్ము అంటుకుంటుంది. మనసు కూడా చెత్త చెదారం ఏదేదో చూస్తున్నాం, అది లోపలికి వెళ్ళిపోతుంది. వింటున్నాం, లోపలికి వెళ్ళిపోతుంది. అన్ని లోపలికి వెళ్ళి స్టోర్ అవుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఆ మనసును కూడా కడుక్కోవాలా? కడుక్కోకపోతే ఆ చెత్త పేరుకొని పోయి వాడికి భారం అయిపోతుంది జీవితం. ఎందువల్ల అంటే మనసుని క్లీన్ చేసుకునే ప్రాసెస్ కలియుగంలో ఎవ్వరూ చేయట్లేదు. అది టన్నులు టన్నులు అవసరం లేని చెత్త అంతా లోపల మనసులో కూర్చుంటా ఉంది. అందుకని బరువు ఎక్కువైపోయి ఎవ్వరు కూడా వాడిని ఎత్తిన ఏం వెయిట్ ఉండదు. కానీ వాడు నడిచేది చూస్తే మీకేమనిపిస్తుంటే, బా వీడు ఎన్ని కేజీలు మోస్తున్నాడు, పోతూ ఉంటున్నాను. ఆ మైండ్ లో బోల్డ్ అంత చెత్త టన్నులు టన్నులు పేర్కొని ఉందన్నమాట. అందుకని చెప్పి వాడు ఎవ్వడు కూడా ఉందాగా హ్యాపీగా నడిచేవాడిని చూడండి, ఏదో బరువులు మోసేసినట్టు మోసేసినట్టు వాడి జీవితం అన్నమాట. ఎందువల్లంటే ఆ మనసులో నానా చెత్త పేర్కొని ఉందన్నమాట. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే ఆ మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది, కల్ముషాలను తొలగించేటువంటిది. సో అది ప్రాసెస్ ఏంటి అంటే, ఆ నామం ఎప్పుడైతే చేస్తామో, ఆ కల్ముషాలు ఎప్పుడైతే తొలగుతాయో, అప్పుడు ఆ మనసులో కల్ముషాలు ఉన్నంత వరకు మనల్ని కల్ముషాల పక్కకే ప్రేరణ కల్పిస్తూ ఉంటాయి. అజాములుడు ఏం చేశాడు? ఆ వేశ్య ఒక శూద్రునితో సాంగత్యం చేసేది లోపల ఫిక్స్ మైండ్ లో పెట్టుకున్నాడు. ఎక్కడ కూర్చుని ఆయన సంధ్యావందనం చేస్తున్నాడంట, అదే సీన్ గుర్తొస్తోంది. కంప్యూటర్లో అయినా మీరు స్టోర్ చేస్తే బటన్ నొక్కాలి ఏది కావాలంటే మీకు, కానీ మనసులో మీరు కొంచెం టైం దానికి ఇస్తే, ఏకాంతంగా ఉంటే చాలు, ఆ మనసులో విన్నవి చూసినవి అన్ని వచ్చి నేనిక్కడున్నా అని గిరుతాయి అన్నమాట. నువ్వేం బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. నిన్ను ఎంత దూరానికి గీరుతాయంటే, నువ్వు పతితుడు అయిపోయేంత వరకు, నిన్ను పతితుడిని చేసేంత వరకు. ఈ అజామిలుడు ఆ సంఘటన లోపల స్టోర్ అయిపోయింది, అతన్ని ఆ వేశ్యను పెళ్లాడే స్థితి వరకు దిగజార్చింది ఆ మనసు, దిగజార్చింది ఆ మనసు. సో అందుకని ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఆ మనసు చాలా బలమైన రాక్షసుడు, వాణ్ణి జయించాలా? ఆ శత్రువు అన్నటువంటి మనసును మిత్రుడిగా చేసుకోవాలా? అది సాధన వల్ల. స్వామి ప్రభుపాదులు వారు విశ్వవ్యాప్తంగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చేశారు, ప్రపంచానికి ఇచ్చారు విశ్వవ్యాప్తంగా. శ్రీరంగం దగ్గర ఏదో మందిరానికి రామానుజాచార్యుల వారు 10,000 మంది శిష్యులతో వెళ్లారంట. భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట గర్భగుడిలో నుంచి. హే రామానుజ, ఇంతమంది శిష్యులను ఎట్లా తయారు చేశావు నువ్వు అన్నాడంట. నేను కృష్ణుడిగా వచ్చాను, దశావతారాలు ఎత్తాను, ధర్మం బోధించాను, గీత చెప్పాను, ఇంతమంది భక్తుల్ని చేయలేదు, నువ్వెట్లా ఇంతమంది భక్తుల్ని చేశావని అడిగాడంట. అప్పుడు రామానుజాచార్యుల వారు భగవంతుడితో అన్నారంట, ఏమయ్యా ఒక గురువుని ప్రశ్నించే పద్ధతి ఇదేనయ్యా అన్నాడు. అప్పుడు భగవంతుడు, ఆ తప్పైపోయింది ఉండు అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఒక సింహాసనం ఏర్పాటు చేసి అప్పుడు రామానుజుల వారిని దాని మీద కూర్చోబెట్టి, ఇప్పుడు అడగచ్చా రామానుజు అన్నాడు. ఆ ఇప్పుడు అడగండి అన్నాడు. ఎట్లయ్యా వీళ్ళందరినీ భక్తులు చేశావన్నాడు. అప్పుడు ఇట్లా రెండు దగ్గరికి అన్నాడు, చెవు దగ్గర పెడితే భగవంతుడి చెవులో ఓం నమో నారాయణాయ నమః నారాయణ మంత్రం చెప్పా. ఇది నా నామం అన్నాడు. మీ నామం చెప్పే వీళ్ళందరినీ భక్తులు చేశాను అన్నాడు. ఇది నా నామం అన్నాడు. ఈ నామం చెప్పే వీళ్ళందరినీ భక్తులు చేశాను.
రామాంజాచార్యుల వారు ఈ భరత భూమిలో దక్షిణ దేశంలో నామం చెప్పి భక్తుల్ని చేశారు. కానీ స్వామి ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచమంతా ప్రతి ఒక్కరికి ఇచ్చి అందరినీ భక్తులు చేశారు ప్రభుపాదుల వారు. సో ఆ నామం పట్ల విశ్వాసం, నామం యొక్క అర్థమేంటి, నేను మాయ యొక్క సేవలో నన్ను నేను నిమగ్నం చేసుకుని అల్లాడుతూ ఉన్నాను, మాయ యొక్క సేవ నుంచి విముక్తిని కల్పించి నీ సేవలో నేను కైంకర్యమయ్యేటట్టు నన్ను అనుగ్రహించు అని ప్రార్థన. ఆ నామం యొక్క ప్రార్థనది. మరి నామం బాగా చేసినప్పుడు సేవ, నెక్స్ట్ సేవా భాగ్యం కలుగుతుంది మనకు. ఆ సేవని మనం చాలా జాగ్రత్తగా, మీకు ఇంతకుముందు చెప్పానో లేదో ఇంకొక మంచి సందేశాత్మకమైనటువంటి ఒక కథ ఒకటి ఉందన్నమాట. రామాయణంలో మిథిలకు వెళ్ళడానికి, అంటే జనకపురి వెళ్ళడానికి, విశ్వామిత్రుల వారితో శ్రీరామచంద్రుల వారు లక్ష్మణ స్వామి పోతూ ఉన్నారంట. నదిని దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గుహుడు అక్కడున్నాడంట. దూరం నుంచే శ్రీరామచంద్రుల వారిని చూశారంట. గుహుడు చూసి శ్రీరామచంద్రుల వారిని, అహో భాగ్యం, ఈరోజు ఆ దేవదేవుడు వస్తూ ఉన్నాడు, మరలా ఈయన దర్శనం ఈయన సేవ నాకు దొరుకుతుందో లేదో, ఖచ్చితంగా ఆయన సేవా భాగ్యం నేను పొందాలా అని చెప్పి మనసులో ఆలోచిస్తున్నాడంట గుహుడు. భగవంతుడు గుహుణ్ణి చూసి, ఏ నావికుడా, నదిని దాటిస్తావా అని అడిగాడంట. గుహుడేం సమాధానం చెప్పట్లేదంట. ఏ నావికుడా, నదిని దాటిస్తావా అన్నాడంట. మళ్ళా కూడా సమాధానం చెప్పట్లేదంట. మళ్ళా భగవంతుడు, ఏమో నీకేమన్నా చెవుడా అన్నాడంట. అప్పుడు గుహుడు అన్నాడంట, అయ్యా మీరెవరో నాకు తెలుసు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడివి మీరు, ఇది ఈ నది దాటించడానికి పడవ నేను పెట్టుకునేది సామాన్యులు దాటించడానికి, బలిచక్రవర్తి ముందుకు వామన మూర్తిగా వెళ్లారు మూడు అడుగుల స్థలం అడిగితే బలిచక్రవర్తి అన్నాడు ముల్లోకాలు ఏలేటువంటి నన్ను మూడు అడుగుల స్థలం అడుగుతావా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ మీ కథ ఆయనకి తెలియకుండా పోయింది. రెండు అడుగులతో ముల్లోకాలు ఆవహించేశారు, మూడో అడుగు ఎక్కడ పెట్టాలన్నారు. రెండు అడుగులతో ముల్లోకాలని ఆవహించినటువంటి మీకు ఈ నది దాటడం ఏమన్నా పెద్ద ఇదంటయ్యా, దాటేయండి స్వామి అన్నాడంట. ఏమో ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు అంటే, ఇతనికి భగవంతుని సేవ ఎట్లా పొందాలా అనేటువంటి ఆలోచన తట్టట్లేదంట లోపల. అందుకని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు డైవర్ట్ చేయడానికి, ఆలోచన కోసం లోపల వెతుకుతూ. పరమాత్మే మరి ఆలోచన ఇచ్చాడు తక్షణమే, ఏ ఏమేమో మాట్లాడుతున్నావు నదిని దాటించమంటే, ఏంటి నువ్వు దాటించలేవా? అప్పుడు ఇమీడియట్ గా గుహుళ్ళో ఆలోచన కల్పించాడంట, స్వామి ఇక్కడికి వచ్చేదానికి ముందు మీరేం చేసొచ్చారో కూడా నాకు తెలుసయ్యా, మీ పాద పద్మాలకు ఉన్నటువంటి ధూళి సోకి ఒక రాయి స్త్రీగా మారిపోయింది, అటువంటి మీ పాదాలు నా పడవలో పెడితే, నా పడవ స్త్రీగా మారిపోతే నాకు జీవనోపాధి ఏంటయ్యా, ఒక్క భార్యతో నేను ఎగలేక వస్తున్నాను, ఇంకొక స్త్రీని మీరు నాకు అంటగడితే నేనేం చేయాలయ్యా అన్నాడంట. ఒక్క భార్యతోనే ఏగలేక వస్తున్నాను, ఇంకో స్త్రీని అంటగడితే ఏం చేయాలా అంటే, ఆచార్యులు కూడా స్త్రీ శక్తి ఏంటి అనేది చాలాసార్లు వివరించారు. లాస్ట్ టైం కూడా సండే ఒక విషయం చెప్పాను నేను, పులి పెళ్లి జరుగుతూ ఉందంట, ఒక పిల్ల ఒకటి పిల్లిగంతులేస్తా ఉందంట, అక్కడుండి జంతువులందరికీ భయం వేసిందంట. పులి పెళ్లి జరుగుతూ ఉంటే భయము భక్తి లేకుండా ఈ పిల్లి పిల్లిగంతులేస్తా ఉంది, పులి కోపం వస్తే ఈ పిల్లి పరిస్థితి ఏంటి అని చెప్పి అన్ని జంతువులు టెన్షన్లో ఉన్నాయంట. నిజంగానే పులికి కోపం వచ్చిందంట, పిల్లితో అనిందంట, ఏయ్ పిల్లి, ఇంత వైభవంగా నా పెళ్లి జరుగుతూ ఉంటే పిల్లిగంతులేస్తూ నిలబడతావా నువ్వు అంటే, అప్పుడు ఆ పిల్లి అనిందంట, ఏ ఆప, పెళ్లికి ముందు నేను కూడా పులే, పెళ్లి అయిన తర్వాత పిల్లిని అయిపోయా అనిందంట. పెళ్లికి ముందు నేను కూడా పులే, పెళ్లి అయిన తర్వాత పిల్లిని అయిపోయాను ఆపో అనిందంట. ఈ రకంగా ఒక్క భార్యతోనే నేను ఏగలేకుండా ఉంటే, మీ పాద పద్మాలు నా పడవలో పెడితే, ఆ పడవ కూడా స్త్రీగా మారిపోతే నేను ఆమెతో ఏగడం ఏంటి, జీవనోపాధిని కూడా కోల్పోతానయ్యా, మరి ఏంటిప్పుడు ఉపాయం, ఏంటిప్పుడు ఉపాయం
అప్పుడు గుహుడు మనం పెద్ద పెద్ద డిగ్రీలు అన్నీ పొంది భగవత్ సేవ అంటే ఎట తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాం. గుహుడికి ఏం డిగ్రీ లేదు, కానీ ఆయన సేవ కోసం ఎంత తప్పిస్తున్నాడో చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా మిమ్మల్ని పడవలో ఎక్కించుకుంటాను, దానికి ముందు ఒక చిన్న పని చేయాల, మీ పాద పద్మాలకు ఏ కొంచెం ఇసుక రేణువు కూడా లేకుండా శుభ్రంగా ప్రక్షాళనం చేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని పడవలో ఎక్కించుకుంటాను అన్నాడు. అప్పుడు భగవంతుడు, అరే నా పాదాలు కడగాలనే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు అని చెప్పి ఆయన రెండు కమల పాదాలు గుహునికి ఇచ్చేశాడంట, నువ్వు ప్రక్షాళన చెయ్యని చెప్పి. శుభ్రంగా ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మాలు కడిగి ఆ చరణామృతాన్ని సేవించి నెత్తిన చల్లుకుని, స్వామి ఇప్పుడు ఎక్కడిని పడవలో అన్నాడంట గుహుడు. ఏం క్వాలిఫికేషన్ లేదు గుహునికి, కానీ ఆ భగవంతుని సేవ చేయాలన్న తపన ఉంది. మనం కూడా ఏంటి అంటే, భౌతికమైన డిగ్రీలతో ఉపయోగం లేదు, భగవద్భక్తి, ఆ భగవంతుని సేవకు తప్పించాల. ఆ నామం యొక్క అర్థం ఏంటి అంటే, నేను మాయ సేవలో పడి అల్లాడుతూ ఉన్నాను, నీ సేవలో నన్ను కైంకర్యమయ్యేటట్టుగా అనుగ్రహించు అని ప్రార్థన. మరి ఆ భగవత్ సేవ పొందినప్పుడు తప్పించుకునే దానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజే, రేపు ఉంటామో ఉండమో తెలియదు. ధ్రువుని దగ్గరికి నారదముని వస్తాడు, ఏమోయ్ 5 సంవత్సరాల వయసులో తపస్య గిపస్యాని ఇంత కీకారణ్యంలోకి వచ్చావు, బాగా అనుభవించు, అప్పుడు చివరిగా తపస్య అన్నాడు. అప్పుడు ధ్రువుడు ఏమన్నాడో తెలుసా, నారదమునీంద్ర, పిన్న వయసులో నేను మరణించను అని ఏమన్నా గ్యారంటీ ఉంటే చెప్పండి, నేను చివరిదాకా అనుభవించి అప్పుడు భక్తిలోకి వస్తానన్నాడు. పిన్న వయసులో నేను మరణించను అని గ్యారంటీ ఏమైనా ఉందా? మీరు గ్యారంటీ ఇస్తానంటే నేను అన్ని అనుభవించినప్పుడు భక్తిలోకి వస్తాను. ఏంటండి మీరు ఇట్ట చెప్తారు అని. అప్పుడు నారదులు వారు ప్రసన్నమైపోయి మంత్రోపదేశం చేశారంట. చిన్న వయసులో నువ్వు ఎందుకు వచ్చావు, తపస్సుకి అనుభవించు అన్నాడు. మనమేమనుకుంటున్నావు, అటు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఈ ప్రభువులందరూ బట్టి లాగుతారే, నువ్వు జపం చేయి, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, ఎవరన్నా అరే బాగా అనుభవించిన తర్వాత రా అని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉపన్యాసంలో? ఎప్పుడు ఆదివారం వచ్చిన అటు చెప్పేవాళ్ళు ఎవరు దొరకట్లేదు ఇక్కడ. ఎంతసేపు భక్తి 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 అంటూ అన్నారు. అదొక్కటే మనల్ని కాపాడేది. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు, స్వల్పమాప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి మన బ్యాంక్ బ్యాలెన్సులు, ఆస్తులు, అంతస్తులు, పరివారం ఏమీ మనల్ని కాపాడవు. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాద పద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే మనల్ని కాపాడుతుంది. అందుకని చెప్పి మనుష్య జీవితంలో సమయం చాలా విలువైనటువంటిది. ఆ సమయాన్ని అన్యమైన విషయాలకు వృధా చేయకుండా, మనం ఇక్కడ వివిధ వయసుల్లో ఉండే వాళ్ళం ఉన్నాం, మీరెవరైనా కానీ 1 లక్ష రూపాయలు పెట్టి మీ వయసును 10 సంవత్సరాలు వెనక్కి ఏమన్నా తీసుకోగలరా? 10 లక్షలు ఇచ్చి, 1 కోటి రూపాయలు ఇచ్చి, గతించిన కాలం మళ్ళా రాదు. అందుకని ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, మనుష్య జన్మ చాలా విలువైనటువంటిది. ఒక కార్యాలయంలో ఒక అధికారికి ప్యూనికి పోలిస్తే అధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. ఎందుకోసం? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవజాతుల్లోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు ఇచ్చాడు. ఎందుకోసం అంటే, మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. ఆ ఉన్నత కార్యం ఏంటి అంటే, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారం వెతుక్కునే దానికి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడు. మరి శాశ్వత పరిష్కారం ఏంటి? అమెరికాకు పోతే శాశ్వత పరిష్కారమా? కాదు. భగవంతుడు బ్రహ్మలోకానికి పోయినా నీకు పరిష్కారం లేదంటున్నాడు. అబ్రహ్మాభువనాల్లోకో పునరావర్తినో అర్జున, మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు. సో ఈ విలువైన మనుష్య జన్మ మనం దేనికోసం వినియోగించాలా అంటే, ఆయన లోకానికి చేరుకునేదానికి. మరి ఆయన లోకానికి చేరుకోవాలా అంటే, అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలే కృష్ణం, కృష్ణనామాన్ని స్మరిస్తూ మనం కృష్ణ చైతన్యంలో శరీరం మొదలుపెట్టినప్పుడు ఆయన లోకానికి చేరుకునేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల ప్రతి ఒక్కరం కూడా చాలా తీవ్రతతోటి నామం చేస్తూ భగవంతుని పట్ల, భక్తి పట్ల ప్రేరణ కలిగించేటువంటి సాంగత్యాన్ని మనం తీసుకోవాలన్నమాట. ప్రేరణ కల్పించే సాంగత్యం. ఎవరితో సాంగత్యం చేస్తే మనలో భగవద్భక్తి పెరుగుతుందో. ఒకసారి మనం డివోటీస్ కూడా అంత సీరియస్నెస్ లేకుండా ఉంటే, వాళ్ళు మనలోనే అసలు కొంచెం ఉంది ఫైరు, దాంట్లో వాళ్ళు నీళ్లు పోసేస్తారు అన్నమాట.
సో ఆ భక్తిలో తీవ్రత ఉత్సాహం ఉన్నటువంటి భక్తులతో సాంగత్యం చేయడం, ఆ రకంగా భక్తిని పెంపొందించుకుని భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుని సాధన తీవ్రంగా చేసుకుంటూ శ్రవణం తీవ్రంగా చేస్తూ సేవ కూడా ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా పవిత్రంగా భగవంతునికి సేవ చేస్తూ మనం మన యొక్క మనుష్య జీవితాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? ఎనీ డౌట్స్?
ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు.